ఇప్పుడే ప్రవచన కార్యక్రమాల్లో 5వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం మనం. మహాత్ములు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు కూడా తాము చేయవలసిన పని ఏమిటో తెలుసుకోలేక మన కర్తవ్యం ఏమిటని ఆలోచించుతున్న సమయంలో నా దగ్గరకు రండి అని అమ్మవారు ఒక అపూర్వమైన పవిత్రమైన విమానాన్ని పంపింది అని నిన్నటి రోజు కార్యక్రమంలో మీకు చెప్పాను. ఆ దివ్య విమానంలో త్రిమూర్తులు ఎక్కారు. విమానం ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. మహావేగంగా వెడుతుంది ఆ విమానం. ఈ భూలోకంలో ఉన్న ఈ విమానాలు, ఈ ర్యాకెట్లు ఇవేవి ఆ విమానము యొక్క వేగముతో ఇంత కూడా పోలవు. మనస్సు ఎంత వేగంగా వెడుతుందో విమానం అంత వేగంగా వెడుతుందన్నాడు. మనస్సు వెళ్ళినంత వేగంగా ఈ చరాచర జగత్తులో వాయువు కూడా వెళ్ళలేదు అంత వేగంగా. మనస్సు చాలా చిత్రమైంది. ఎదురుగుండా కూర్చునే ఉంటారా, పురాణం మొదలయ్యేలోపు క్షణంలో మనస్సు ఇంటికి వెళ్ళిపోతుంది. కొంతమందికి ఎదురుగుండా కూర్చుని ఉంటుంది ఒక ఆవిడ, నేను ఇంటి నుంచి ఇక్కడికి పురాణమునకు వచ్చే ముందు ఇంటికి తాళం వేశానా లేదా, తాళం వేసినా గొళ్ళెము వేశానా లేదా అని ఈ మనస్సు ఇంటికి వెళ్ళిపోయిందంటే ఇక నేను చెప్పే పురాణం చెవుల్లో ఏం పడుతుంది? అందుకే ఇంత పురాణం విని మళ్ళీ దాన్ని కాగితం మీద రాసుకుంటే కానీ చెప్పలేని స్థితిలోకి వస్తున్నాం మనం. కారణం ఏమిటంటే మన మనస్సు ఇక్కడ ఉండకుండా ఇంకో చోటకు పోతుంది కనుక దానిని ధారణ చేయలేకపోతున్నాం. అవునా? ఇదే విచిత్రమైనది మనస్సు యొక్క లక్షణం. అంటే ఒకే క్షణకాలంలో చకచకచక వెళ్ళిపోతుంది. మహాత్ములు మనస్సును నిగ్రహిస్తారు. వాళ్ళు ఎంత వేగంగా విమానం వెడుతున్నా వెడుతున్నంతసేపు అమ్మవారినే మనస్సులో ధ్యానం చేసుకున్నారు. మహాత్ముల మనస్సులు చాలా గొప్పవి. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి విజ్ఞాతుం కో వేత్తుం వక్తుమర్హసి అంటాడు. మహాత్ముల మనస్సులు అవసరమైతే వజ్రం కంటే కఠినంగా ఉంటాయి. అవసరమైనప్పుడు వాళ్ళు అంత కఠినంగా ఉండగలుగుతారు. అలా ఎల్లప్పుడూ కఠినంగా ఉంటేలాగా? అందుకని అంతలోనే మృదువుని కుసుమాదపి, ఈ పువ్వుల కంటే కోమలంగా ఉంటాయి వాళ్ళ మనస్సులు. నిజమైన మహాత్ముడు జ్ఞాని అవసరమైతే కఠినంగా ఉంటాడు, లేదా మెత్తగానూ ఉంటాడు. ఎక్కడ మెత్తగా ఉండాలో ఎక్కడ మొత్తాలో ఎరిగిన వాడిని జ్ఞాని అంటారు. ఆ విషయం తెలుసో తెలియకో మొత్తం మీద ఇవాళ కాస్త హేమంతుడు ప్రారంభంలో చెప్పాడు. సుప్రజ గారి గురించి చెబుతూ ఇలా ఇక్కడ నవ్వుతున్నట్టుగా డ్యూటీలో ఉండరు అన్నారు. డ్యూటీలో అలా ఉంటే మహాత్ములు ఎలా అవుతారండి? ఒక పరమ దుర్మార్గుడు, నీచుడు, లోకద్రోహి, ఒక స్మగ్లరు లేక హంతకుడు ఎదురుగుండా ఉన్నప్పుడు వాడి దగ్గర కూడా నాయన నేను నవ్వుతూనే ఉంటాను, నువ్వు మాత్రం లోకాన్ని చంపు అంటే వాడు లోకం అంతటినీ భ్రష్టం చేయడు. అక్కడ మాత్రం అవసరమైతే AK-47 పట్టుకోవాలి. అలా ఎల్లవేళలా దొంగల దగ్గర ఉన్నట్టు మరి బయట ఎలా ఉంటారు? కాబట్టి వేదికల మీదకి వచ్చినప్పుడు ఇలాగా ఉంటారు. ఇది మహాత్ముల యొక్క మనస్సుల యొక్క లక్షణమని పురాణాల్లో చెప్పారు. కాబట్టి మహాత్ములు ఎప్పుడు అలా ప్రశాంతంగా ఉండి అవసరమైతే కఠినంగా ఉంటారు. రాముడి గురించి రామాయణంలో ఏం చెప్పారు? అసలు రాముడికి కోపమే రాదట, కానీ ఎప్పుడూ కోపం తెచ్చుకోకుండా ఉంటే రాముడు అసమర్థుడు అని రాక్షసులు రెచ్చిపోతారు. అందుకని ఆయన ఏం చేస్తాడనమాట, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆయనకి కోపమే రాదు, కానీ రాకరాక ఎప్పుడైనా కోపం వస్తే దేవతలు కూడా గజగజ వణికిపోతారు. ఎప్పుడూ కోపం రాని వాడికి పాపాత్ముల్ని శిక్షించడానికి కోపం వస్తే ఆ కోపమునకు పాపాత్ములే కాదు పైనుంచి దేవతలు కూడా చూసి వణికిపోతారట. ఇంట్లో నిత్యం చివాట్లు పెడుతూ ఉంటే వాడి మాట పెళ్ళం కూడా పట్టించుకోదు. అత్యవసరమైనప్పుడు మాత్రమే భార్య మీద కాస్త దుమదుమలాడి, లేక భార్య భర్త మీద దుమదుమలాడితే మా భార్యకి కోపం వచ్చింది అని భర్తగారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు, లేదా భర్తకు కోపం వచ్చిందని భార్య కూడా భయపడుతుంది. నిత్యం తిట్టేవాడిని చూసి ఎవడు భయపడతాడు? అందువల్ల ఎప్పుడూ కూడా నిత్యక్రోధనుడు కాకూడదు. రాముడికి కోపము రాదు, పరమ శాంతస్వరూపుడు. కానీ దుష్ట శిక్షణ కోసం ఒక్కసారి కోపం తెచ్చుకుంటే ఆ కోపమునకు సకల లోకాలు వణికిపోతాయి. అది ఉత్తముల యొక్క లక్షణం. అటువంటి ఉత్తములు ఈ చరాచర జగత్తులో ఎవరుంటారు అంటే మానవ మాత్రుడైతే ఉండడు, మానవుడు భగవంతుడైతే ఉంటాడు. మానవుడు భగవంతుడు అవ్వగలడా? అయి తీరతాడు. సాధన చేస్తే మనిషి అంత గొప్పవాడు మరొకడు లేడు అని దేవీ భాగవతం చెబుతున్నది. దేవీ భాగవతం జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులలో ఈ ప్రాణులలో మానవ జన్మెత్తడం చాలా కష్టం, కానీ ఎత్తిన మానవ జన్మని సఫలీకృతం చేసుకోండి. మానవుడు దానవుడు కాకుండా భగవంతుడు అయ్యేలా చూసుకోండి. మీ ప్రవర్తనతో మీరు ప్రజలకు ఉపకారం చేస్తే, మంచి పనులు చేస్తే మీకు తెలియకుండానే మిమ్మల్ని భగవంతుడు అంటారు. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు, మనిషిలో ఉన్నాడు అని స్వయముగా వ్యాసుడు మూడు పర్యాయములు దేవీ భాగవతంలో చెప్పాడు. అటువంటి భగవత్ స్వరూపులు త్రిమూర్తులు ఈ విమానంలో రివ్వున పైకి వెళ్ళారు. కొంత ప్రయాణం చేసింది విమానం. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చోట ఒక అపూర్వమైన అడవి కనపడింది. ఏం అడవి అండి అది, అద్భుతంగా వర్ణించారు భాగవతంలో. సరళాన్ కర్ణికారంశ్చ ఖర్జూరంశ్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందంశ్చ కొటజాన్ కేతకానపి అని వ్యాసుడు శ్లోకంలో రాస్తే, పోతన గారు ఈ శ్లోకాలైతే కొంచెం అక్కడక్కడ విడిపోతాయని దాన్ని భాగవతంలో ఒక గద్య రూపంలో రాశాడు. అక్కడ ఒక వనం కనపడింది, ఆ వనాన్ని పోతన గారు ఎంత బాగా రాశాడో తెలుసు, ఒక పేజీ పేజీ వచనం రాశాడు. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ ఒకుళ వంజుల వట కొటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవీ మధూక తాళ తొక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీక పిత్తక అంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమలతా మహోద్యాన సుక్క పిక్క నికర సమంచిత చెంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర రసప్రవాహ బహుళంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార కమలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూ నభోంతరాళంబును పద్మరాగ మరకత పుష్య కనక వజ్ర వైదూర్య నీల గోమేధికాది నవరత్న బహు ధాతు మణిమయాద్యనేక నిర్మితంబును సింహ శరభశార్దూల గంధగజగవయ గండభేరుండ చిల్లి హరి శరభక కిటిమల్లాద్భుత కాక ఘోకమయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పున వనంబునందు అంటాడే. అక్కడ పెద్ద వనం ఉన్నది. ఆ వనం నిండా రకరకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ముందు వర్ణించారు. పనస చెట్లు ఉన్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, మంచి గంధపు చెట్లు ఉన్నాయి, ఎర్రగంధం చెట్లు కూడా ఉన్నాయి. అక్కడికి తమిళనాడు నుంచి స్మగ్గర్లలు రాకపోవటం వల్ల గంధం చెట్లు మాత్రం అక్కడ సేఫ్టీగా ఉన్నాయి, వాటిని ఎవరూ నరకలేదు. ఈ గంధపు చెట్లకి పైనుంచి కిందకి రాలుతున్నటువంటి మంచి ఘుమఘుమలాడుతున్న పువ్వులు ఉన్నాయి. ఈ చెట్లు కాకుండా ఫలవృక్షాలు కూడా ఉన్నాయి. అక్కడ దానిమ్మ చెట్లు ఉన్నాయి, రకరకాలైన మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లలో తీయ మామిడిట, కొబ్బరి మామిడి, ఇలాంటి రకరకాల మామిడి చెట్లు ఉన్నాయి. అందులో రసాలము అంటే తీయ మామిడి చెట్టు. పైనుంచి పండు పిగిలి రసం అలా కారిపోతూ ఉంటుందిట. మామిడి చెట్లలో తీయ మామిడి ఉందే, ఆ తీయ మామిడి పండు బాగా పండాక ఓ చిలుక వచ్చి దాన్ని కొట్టింది. చిలుక ముక్కుతో ఆ పండును పడవడంతో పండుకి చిల్లు పడి అందులోంచి రసం దబ 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 చెట్టు మించి కింద కారిపోయింది. ఇలా మామిడి పళ్ళ రసం నేల మీద ప్రవహించి అదొక పెద్ద సెలయేరులా కాలవలా వెళ్ళిపోయింది. కపిలతీర్థం దగ్గర వర్షాకాలంలో చూడండి, వర్షాలు కొండల్లో పడి పైనుంచి కిందకి జలపాతం వస్తుంది. ఆ జలపాతం దబ దబ పడుతూ ఉంటే అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, ఎంతో ముచ్చటగా ఉంటుంది ఆ దృశ్యం. ఆ జలపాత శబ్దాలు కూడా మృదంగ శబ్దాలు, మధ్యల శబ్దాల్లో ఉంటాయి. ఇక్కడ నీరు కాదు, ప్రవాహంగా వస్తున్నది. అక్కడ రకరకాల పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళల్లో కొన్ని మామిడి పళ్ళు, కొన్ని దానిమ్మ పళ్ళు, కొన్ని బత్తాయి, కొన్ని నారింజ, కొన్ని ద్రాక్ష. ఈ పళ్ళు అక్కడ తినేవాళ్ళు ఎవరూ లేరు. ఇంతలో అక్కడికి చిలుకలు వచ్చాయట, వాటికి ముక్కులు ఉన్నాయి. ఆ ముక్కులు పదునుగా ఉన్నాయి. ఆ పదునైన ముక్కులతో పళ్ళు పొడి చేయి. ఆ పళ్ళల్లోంచి రసం కారింది, ఆ రసం నేల మీద పడింది. ఒక చోట మామిడి, ఓ చోట బత్తాయి, ఇలా రకరకాల పళ్ళ రసాలు ఉన్నాయిగా. ఇవి విడివిడిగా పడి కొంత దూరం అయ్యాక అన్నీ కలిసిపోయాయిట. అందుకే రసప్రవాహ బహుళం అంటే మిశ్రితం అయిపోయింది ఆ రసం. రసము యొక్క మిక్చర్ అలా ప్రవహిస్తోంది. నిజంగా ఆ రసం తాగితే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. దిక్కుమాలిన బాటిల్స్లో కెమికల్స్ కలిపినటువంటి మజా అనే వాటిని తాగి మనం మజా కాదు, చివరికి ఒళ్ళంతా బాజా అయిపోతుంది మనకి. కానీ అక్కడ అతి సహజమైన ప్రకృతి సిద్ధమైన రసం ప్రవాహంగా వెడుతోందిట. ఈ రసాల మధ్యలో తిరుగుతున్న హంసలు, చక్రవాకాలు, కొంగలు వంటి పక్షులు తిరుగుతున్నాయి. ఈ పక్షులు కిచకిచలాడుతూ ఉంటే, కోతలు కూస్తూ ఉంటే, అవి కోతల్లా లేవు, చక్కని సంగీత ధ్వని వలె ఉంది. స్వర్గలోకంలో ఉన్నటువంటి పక్షులు కదా, ఆ పక్షుల యొక్క కంఠం కూడా మృదు మధురంగా ఉంది. ఇంతలో ఒక ఆయన అక్కడికి వచ్చి పక్షుల్ని కాసేపు పాట పాడకుండా ఆపేయండి అన్నట. ఆ అన్నవాడు సాక్షాత్తు ఆ లోకాన్ని పరిపాలించే ప్రభువు. ప్రభువు పాట ఆపమనగానే పక్షులకు కోపం రాకుండా టిక్కన నోరు మూసుకు కూర్చున్నాయట. నన్ను మధ్యలో పాట ఆపిస్తారా అని కొంచెం అలగలేదు. పక్షులన్నీ అలక విడిచిపెట్టి చిలకల్లాగా కూర్చున్నాయి. ఇంతలో మరొక వైపు నుంచి మందాకిని జలం వచ్చింది, గంగాజలం. ఈ గంగాజలం వచ్చి ఈ పళ్ళరసంలో కలిసిపోయింది. ఇప్పుడు పళ్ళరసం ఇది ఈ జలం కలిసి ముందుకు వెళ్ళిపోతున్నాయట. అక్కడికి కొన్ని పాములు వచ్చాయి. ఈ పాములు దేవజాతి సర్పాలు. పాములు కూడా రకరకాల రంగుల్లో ఉంటాయి. కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని గోధుమ రంగులో ఉన్నాయి, కొన్ని బూడిద రంగులో ఉన్నాయి, కొన్ని ఎర్రగా ఉన్నాయి. మంచి ఎర్రని సర్పాలు కూడా ఉన్నాయండి, ఎర్ర పింజీరులు అంటారు వాటిని. ఈ పాములు పెద్ద పెద్ద పాములు, ఇంతంత పడగలతో ఉన్నాయి. ఆ పడగలతో ఉన్న పాముల నెత్తి మీద మంచి మణులు ఉన్నాయి. ఈ మణులు కొన్ని పద్మరాగాలు, కొన్ని మరకతాలు, కొన్ని వజ్రాలు, కొన్ని వైడూర్యాలు, కొన్ని నీలాలు. ఈ మణులు ధగ ధగ వెలిగిపోతూ ఉంటే ఆ ప్రాంతం అంతా పట్టపగల్లా ఉందిట. అక్కడ కరెంటు సమస్య ఉంటుంది ఇంకక్కడ. ఇంతలో ఏం జరిగింది, ఒక పాము మీద మరో పాము మీద దూకింది. ఈ దూకడం వల్ల ఏమైందిట, మీకు ఇందాకే చెప్పానుగా ఈ పాముల్లో ఒక పాము నెత్తి మీద ఏముంది, పద్మరాగం, అది ఎర్రని మణి. ఇంకో పాము నెత్తి మీద ఇంద్రనీలం, అది నీలపు కాంతి ఇస్తోంది. ఒకటి ఎరుపు రంగు, ఒకటి నీలం రంగు, ఒకటి ఆకుపచ్చ రంగు, ఒకటి బంగారపు రంగు, ఒకటేమో తెల్ల రంగు, ఒకటి గోధుమ రంగు. ఇలాంటి రంగుల్లో ఉన్న మణులు వెలుగుతూ ఉండగా మరొక పాము వచ్చి ఆ పడగ మీద పడగానే ఆ రంగు కాసేపు ఆగిపోయి ఇంకో రంగు మాత్రమే కనపడుతోంది. మీరు ఎప్పుడన్నా ఈ డిస్కో డ్యాన్సులు జరిగే చోట చూశారు కదా వేదికలు, అక్కడ వేదిక మీద కింద నుంచి లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఓసారి ఎరుపు, ఓసారి నీలం, ఓసారి ఆకుపచ్చ, ఇలా ఒకసారి ఒక రంగు ఆరి మరో రంగు వెలుగుతోందిట. కారణం పాముల పడగల మీద ఉన్న మడుల మీదకి కొత్త పాములు వచ్చి పడడం వల్ల. అంటే ఆ ప్రాంతంలో రంగురంగుల వాతావరణం కనబడుతోంది. అదొక పెద్ద వేదికలా ఉందిట. ఈ పాముల పడగలే ఓ పెద్ద వేదిక. అలాంటి వేదికలను చూశారు త్రిమూర్తులు విమానంలో వెడుతూ. ఇంకా రకరకాల దివ్య దృశ్యాలు ఉన్నాయి అక్కడ. ఇదేం లోకం రా బాబు, ఇంతవరకు మనం సృష్టి మొదలు పెట్టలేదు, బ్రహ్మని నేను సృష్టి ప్రారంభించలేదు, ఈ విష్ణువు సృష్టిని పోషించలేదు, ఈశ్వరుడు లయం చేయడం లేదు, అయినా ఇక్కడ ఒక లోకం కనబడుతోంది ఏమిటి అనుకున్నారు వాళ్ళు. ఇంతలో విమానం ఇంకొంచెం ముందుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద సభాభవనం ఉన్నది. ఆ సభాభవనం చాలా విశాలంగా ఉంది. ఒకేసారి 3 కోట్ల మంది కూర్చోవడానికి పనికొచ్చే వైశాల్యం కలిగిన సభాభవనం అది. ఆ సభాభవనంలో పెద్ద సింహాసనం ఉంది. సింహాసనం మీద పరమసుందరుడు ఒకడు కూర్చున్నాడు. వాడికి ఒళ్ళంతా కళ్ళే, 1000 కళ్ళు ఉన్నాయి వాడికి. అప్పుడు అర్థమైంది విష్ణువుకి, ఇది స్వర్గలోకము, మనము సృష్టించని మరొక స్వర్గలోకం ఇక్కడున్నది. ఈ స్వర్గలోకంలో ఈ సభాభవనం పేరు సుధర్మాసభ. దేవతల యొక్క సభాభవనమునకు సుధర్మాసభ అని పేరు. స్యాత్ సుధర్మ దేవసభ, దేవసభకి సుధర్మ అని పేరు. ఇది సుధర్మాసభ. ఈ సభలో కూర్చున్నవాడు ఇంద్రుడు, ఇంద్రుడి పక్కన కూర్చున్నవాడ శచీదేవి, వీరంతా దేవతలు. ఆ కుడి పక్కన ఇంద్రుడి పక్కన కూర్చున్నాయని అందంగా ఉన్నవాడు బృహస్పతి. బృహస్పతి చాలా అందంగా ఉంటాడు చూడండి. సినిమాలను నమ్మద్దు మీరు. సినిమాల్లో గురువుగారు అనగానే ముసలిగడ్డం పెట్టి ఎందుకు పనికి రాకుండా 90 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయిన వాడికి 25 రూపాయలు ఇచ్చి వాడికి ఆ వేషం వేస్తున్నారు. కానీ గురువుగారు బృహస్పతి ఎప్పుడూ 3 పదులు 30 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళ ఉంటాడు. దేవతలు మనకు మళ్ళీ రిటైర్మెంట్ వయస్సు ఉంటుందా వాళ్ళకి? దేవతలు నిత్య నూతన యువనంతో ఉంటారు. అందుకే దేవతలకి త్రిదశులు అని పేరు. దశ అంటే 10, త్రిదశ అంటే 3 పదులు. 30 సంవత్సరముల వయస్సుతో ఎప్పుడూ ఉంటారట వాళ్ళు. అందుకే దేవతలకి వార్ధక్యం ఉండదు. మనం కూడా దేవతలు అవ్వచ్చు. ఇలాగే నేను చెప్పినప్పుడు పురాణం శ్రద్ధగా వింటే ఏదో ఒక జన్మలో మీరు కూడా దేవతలు అవ్వచ్చు. మధ్యలో లేచి వెళ్ళిపోతే దేవతలు కాదు కదా, దానవులు కూడా అవ్వలేరు అని నేనల్లా వ్యాసుడు అన్నాడు. ఇప్పుడు ఈ దేవగురువు బృహస్పతి కూడా మంచి నవయౌవనంతో పద్మం వంటి రంగుతో ఉన్నాడు. ఆయన చాలా అందంగా ఉన్నాడు. ప్రపంచంలో బృహస్పతి ఒకడు, నేనొకడు చాలా అందంగా ఉంటాం కదా. అందువల్ల బృహస్పతి గారు కూడా, దేవగురువు కూడా చాలా అందంగా కూర్చుని ఉన్నట్ట. ఇవన్నీ చూచి వాళ్ళు ఆనందిస్తూ ఉండగా టక్కన విమానం అక్కడి నుంచి మళ్ళీ వేగంగా వెళ్ళిపోయింది. వాతరంహస, వాతము అంటే గాలి. గాలి చాలా వేగంగా పట్టుకుపోయింది ఈ విమానాన్ని. ఆ గాలి వేగానికి విమానం మహావేగంగా ముందుకు వెళ్ళింది. ఇప్పుడు జరిగింది ఇంకో తమాషా. ఈ స్వర్గం దాటి వాళ్ళు వెళ్ళి కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద సముద్రం కనపడింది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా అది మంచినీటితో నిండినటువంటి సముద్రం. సముద్రాలు సప్త సముద్రాలని పిలువబడతాయి. ఇప్పుడు మనకి భూలోకంలో ఉన్నది లవణ సముద్రం, కేవలం ఉప్పునీరు మాత్రమే ఉన్న సముద్రం. మానవులకి ఉప్పునీరే అవసరం అట, పప్పునీరు అవసరం లేదు. కానీ స్వర్గలోక ప్రాంతంలో ఉన్నది మంచినీరు, శుద్ధ జలంతో కూడినటువంటి సముద్రం. బ్రహ్మలోకంలో క్షీరసాగరం ఉంటుంది. ఇక్షు, దధి, లవణ, సుధ ఇత్యాది సముద్రములు మొత్తం ఏడున్నాయి. ఒక చోట సముద్రం ఉన్నది, అది ఇక్షురసంతో అంటే చెరకు రసంతో నిండిన సముద్రం. ఇలాంటి సముద్రాలు ఉంటాయా? ప్రపంచంలో అసాధ్యం ఒకటి లేదు. మనం మన పరిధిలో ఇంతవరకే ఈ భూగోళాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం. ఇటువంటి ఎన్ని లోకాలు ఉన్నాయండి ఈ పైభాగాల్లో, అర్ధోభాగాల్లో. వాటి వెంట మనం పడలేక మన కళ్ళతో మన విజ్ఞానంతో వాటిని చూడలేక అజ్ఞానంలో పడి ఈ భూమి తప్ప మరొకట్లేదు, మిగతా తోట మనుషులు లేవనుకుంటున్నాం. కానీ అనేక కోటి బ్రహ్మాండాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవి ధ్యానంతో సమాధితో మనం చూడొచ్చు. రేపు ఎప్పుడైనా శరీరం విడిచిపెట్టాక మీరు చూడొచ్చు ఆయా పుణ్య కార్యక్రమాలను బట్టి ఆయా లోకాలు. సశరీరంగా చూడడం ఏ హరిశ్చంద్రుడి వల్ల, ధర్మరాజు వల్ల అవుతుంది తప్ప సామాన్యుడి వల్ల కాదు. ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళు అలా పైకి వెళ్ళాక ఒక మంచి జలంతో కూడినటువంటి సముద్రం చూశారు. ఆ సముద్రంలో తెల్లని తామర పువ్వు ఒకటి కనపడింది. ఈ తెల్ల తామర పువ్వు 1000 రేకులతో కూడిన తామర పువ్వు. భూలోకంలో ఉన్న తామర పువ్వులకి 18 రేకులో, 8 రేకులో, 12 రేకులో, లేక 32 రేకులో ఉంటాయి. అంతకుమించి ఉండడం కష్టం. ఒక 100 రేకుల తామర పువ్వును కూడా నేను హిమాలయ పర్వతాల్లో చూశాను. కానీ 1000 రేకుల తామర పువ్వులు అరుదుగా ఉంటాయి. సహస్రార కమలము అంటారు దానిని. అది కూడా తెల్లని తామర పువ్వు. ఆ తెల్ల తామర పువ్వులో 4 ముఖములు ధరించి ఎర్రని తామర పువ్వు రంగులో ఒక మహాత్ముడు కూర్చున్నాడు. ఎర్ర తామర పువ్వు రంగులో ఉన్న మహాత్ముడికి 4 ముఖాలున్నాయి. 4 ముఖాలకి కిరీటాలున్నాయి. ఆయన రంగేమో ఎర్ర తామర పువ్వు రంగు, కూర్చున్న తెల్ల తామర పువ్వు. ఆయనకి 4 చేతులున్నాయి. ఆ చేతుల్లో వేదములు, జపమాల, కమండలం, దండం పట్టుకున్నాడు. ఆయన పక్కన తెల్లని మల్లె పువ్వు వంటి రంగుతో, తెల్లని పిండి వెన్నెల వంటి రంగుతో స్వచ్ఛమైన ఈ ఎదురుగుండా కనపడుతున్న దీపాలు ఎలా ఉన్నాయో అటువంటి రంగులో, పాలనురుగు వంటి రంగులో ఉన్న ఒక స్త్రీ కనపడింది. ఆ పాదమస్తకం తెలుపు, ఒక్క తల జుట్టు మాత్రమే నలుపు. ఆవిడిది జుట్టు నలుపు, మిగతా శరీరం తెలుపుతో ఉన్న ఒక స్త్రీ చేతిలో వీణ పట్టుకుని 4 చేతులతో వీణ వాయిస్తోంది. బ్రహ్మదేవుడు తెల్లబోయాడు. బ్రహ్మని నేను ఇక్కడ మీతో పాటు విమానంలో కూర్చునున్నాను, కానీ నాకు పోటీగా ఇక్కడ తామర పువ్వులో మరో బ్రహ్మగారు కనపడుతున్నాడు. ఆయన్ని చూస్తే నన్ను నేనే అద్దంలో చూసుకున్నట్టుంది. ఆయన పక్కన ఒక సుందరి కనపడుతున్నది. ఆ సుందరి ఎవరై ఉంటారు అని విష్ణువుని అడిగాడు. ఎవరేమిటి నీ మొహం? నీకు రాబోయే భార్య సరస్వతి ఇప్పుడు ఈ పక్కనే ఉన్నది. అంటే బ్రహ్మవి నీ ఒక్కడవే కాదు, ఇలాంటి బ్రహ్మ ఇక్కడ మరొకడు ఉన్నాడన్నమాట. ఆయన పక్కన సరస్వతి ఉన్నదన్నమాట. ఇలాంటి విచిత్రాలు అమ్మవారి దగ్గరికి వెళ్ళేలోపు ఎన్ని చూస్తాము అన్నాడు విష్ణు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముందు స్వర్గం చూశారు, తర్వాత బ్రహ్మలోకం చూశారు. బ్రహ్మలోకంలో బ్రహ్మని సరస్వతిని చూశారు. విమానం మళ్ళీ ముందుకు వెళ్ళింది. ఈసారి వాళ్ళకి కైలాసం కనపడింది. తెల్లని వెండి కొండది. ఆ వెండి కొండ మీద పార్వతీ సమేతముగా నృత్యము చేస్తున్న తెల్లని వాడు శివుడు కనపడ్డాడు. శివుడు తెల్లగా ఉన్నాడు, పక్కన పార్వతి గౌరవర్ణం, ఆవిడ తెల్లగానే ఉంది. పార్వతి ఎప్పుడు ఒక రంగులో ఉండదండో, గౌరీ అనే పేరుతో ఉన్నప్పుడు తెల్లగా ఉంటుంది. గౌరము అంటే తెలుపు, అప్పుడు తెల్లగా ఉంటుంది ఆవిడ. కాళీ అనే రూపం ధరించినప్పుడు నల్లని మసి లాంటి రంగుతో ఉంటుంది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రంగులో ఉంటుంది ఆవిడ. ప్రస్తుతం తెల్లని శివుడితో తెల్లని రంగులో నృత్యం చేస్తోంది. ఇప్పటికే వీళ్ళకి అర్థమైంది కనుక ఇది మరొక కైలాసం, ఇక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అని అర్థమయ్యింది. ఆ దృశ్యం చూస్తూ ఉండగా మళ్ళీ వేగంగా వెళ్ళిపోయింది విమానం. ఈ పట్టు వాళ్లకు ఒక పరమ పవిత్రమైన లోకం కనపడింది. ఇది వైకుంఠం. ఆ వైకుంఠంలో విష్ణు ఉన్నాడు. విష్ణు పక్కన లక్ష్మి ఉన్నది. నీలమేఘఛాయ శరీరుడైన శ్రీమన్నారాయణుడు అక్కడ కనబడ్డాడు. అక్కడ విష్ణు ఎలా ఉన్నట్ట, చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ఫ జాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాస అధర వదన కర్ణుండును నీల నేరద వర్ణుడు అయిన పరమాత్మ కనబడ్డాడు. అన్ని శుభలక్షణాలే, పరమ సౌందర్యంతో ఉన్నాడు మహావిష్ణువు. నీలమేఘఛాయ శరీరుడు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. ఆయనకి వేలాది చేతులున్నాయి, వేలాది పాదాలున్నాయి, వేలాది శిరస్సులున్నాయి, అన్ని శిరస్సులకి కిరీటాలున్నాయి, చెవులకు కుండలాలున్నాయి, నడుముకి వడ్డాణం ఉన్నది, చేతులకి కంకణాలున్నాయి, ఇక కంఠంలో కౌస్తుభమనే మణి ఉన్నది, శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షస్థలం మీద ఉన్నది, ఎడమవైపు లక్ష్మి ఉన్నది. ఇలాంటి శుభలక్షణములతో ఉన్న లక్ష్మీనారాయణులు అక్కడ దర్శనమిచ్చారు. అక్కడి నుంచి విమానం మళ్ళీ వెళ్ళింది. ఇంకా వీళ్ళు మణిద్వీపానికి అమ్మవారి సన్నిధానానికి వెళ్ళేలోపు ఎన్నో స్వర్గాలు, అనేక బ్రహ్మలోకాలు, అనేక కైలాసాలు, అనేక వైకుంఠాలు చూశారు. అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం ఉన్నది, ఏమిటది, అనేక కోటి బ్రహ్మాండ జననీ అని. అనేక కోటి బ్రహ్మాండాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, వాటిని ఎవ్వరూ లెక్క పెట్టలేరు. నో వన్ కెన్ కౌంట్ దెమ్, అవి అసంఖ్యాకం, ఇన్ఫైనైట్. అటువంటి అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండములు ఎన్నో దాటి 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 వాళ్ళు చిట్ట చివరికి ఒక మహాసముద్రం దగ్గరకు వెళ్ళారు. ఆ సముద్రం సుధా సముద్రం, అమృత సముద్రం. సముద్రంలో ఉన్న నీరంతా నీరు బదులుగా అమృతం ఉన్నది అక్కడ. కాస్తంత అమృతం తాగితేనే జరామరణాలు ఉండవే, అటువంటిది అక్కడ సముద్రం అంతా పూర్తిగా అమృతమయమే. ఆ అమృతంలో నుంచి కెరటాలు పైకి లేచి ఇంతంత చుక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నాలుకల మీద పడుతూ ఉంటే ఆ అమృతాన్ని తాగి వాళ్ళు ఆనందపడిపోయి అబ్బబ్బా ఎంత రుచిగా ఉందో అనుకున్నారట వాళ్ళు. ఆ సముద్రం మధ్యలో ఒక విశాలమైన ద్వీపం కనపడింది. చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపము అంటారు. ఒక పెద్ద ద్వీపం కనపడింది. ఆ ద్వీపం మణుల కాంతితో ప్రకాశిస్తోంది కనుక దానిని మణిద్వీపము అంటారు. అమ్మవారు నివసించే స్థలమదే. బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే సత్యలోకోస్తి అశ్రుతః మణిద్వీపః స ఏవాస్తి యత్ర దేవీ విరాజతే. బ్రహ్మలోకాది లోకాలన్నిటికీ పైకి వెడితే ఉన్న ఒక దివ్యలోకమును సత్యలోకము అంటారు. ఆ సత్యలోకమునకే మరొక పేరు మణిద్వీపము. అక్కడే జగన్మాత చుట్టూ అమృత సముద్రం పెట్టుకుని, అమృత సముద్రం మధ్యలో ద్వీపం ఏర్పాటు చేసుకుని, ఏ లోకము అవసరం లేకుండా సర్వాంతర్యామినిగా అంతటా వ్యాపించి ఉండే తల్లి తన కోసం తన లీలతో ఒక లోకం కల్పించుకుని నివసిస్తున్నది. నిజానికి అమ్మవారు అంతటా ఉంటుంది. శక్తికి లోకమేమిటి, శక్తికి రూపమేమిటి, కానీ మనకి దర్శనం ఇవ్వాలి కదా. అందుకని లోకశ్రేయస్సు కోసం ప్రజలకి ఒక రూపంతో దర్శనం ఇవ్వడం కోసమని ఒక రూపమును తాను అంగీకరించింది, స్వీకరించింది. ఆ రూపాన్ని మన కళ్ళతో మనం చూడలేము. అమ్మ దివ్య చక్షువులు ఇస్తే కూడా, దివ్య నేత్రములు ఇస్తే కూడా, దివ్య దృష్టితో కూడా చూడలేమట. దివ్య దృష్టితో అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపం చూసి కూడా, బాబోయ్ ఈ కళ్ళతో నీ రూపం చూడలేకపోతున్నాను, ఈ రూపం చూస్తే నాకు మనశ్శాంతి లేకుండా ఉన్నది, దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్ నివాస అన్నాడు ఆయన. ఈ రూపాన్ని చూస్తే నా శరీరం విహ్వలత్వం పొందుతున్నది, నాకు దిక్కులు తోచటం లేదు, నేను ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను, నువ్విచ్చిన కళ్ళతో కూడా చూడలేకపోతున్నాను అన్నాడు ఆయన. అందుకే భగవంతుడు ఎల్లవేళలా మనకి దివ్య రూపంతో దర్శనమివ్వడు. అసలు సహజంగా ఆయన రూపం చూస్తేనే మన కళ్ళు పేలిపోతాయి. అందువల్ల సామాన్యమైన దివ్య రూపము చూపించినప్పుడు కూడా ఆయన దివ్య దృష్టి ఇవ్వాలి. ఇక విశ్వరూపం చూపిస్తే ఆ విశ్వరూపం చూడడం మన వల్ల కాదు. అటువంటి కాంతులతో ఉన్న ఒక లోకాన్ని లోకశ్రేయస్సు కోసం ఆ తల్లి సృష్టించుకున్నది, మనని అనుగ్రహించడానికి గుణములు స్వీకరించింది. అలాంటి లోకమే ఆ మణిద్వీపం. అక్కడ విమానము ఆగినది. విమానమాగ్గానే త్రిమూర్తులు అందులోంచి దిగారు. ఎదురుగుండా ఓ పెద్ద ప్రాకారం కనపడింది. ఆ ద్వీపంలో మొట్టమొదటి ప్రాకారం అది. అమ్మవారు నివసించే మణిద్వీపంలో అమ్మవారికి 4 మంటపాలు ఉన్నాయి. మంటపశ్చత్వారహ, ఏమిటి ఆ 4 మంటపాలు? శృంగార మండపం, ఏకాంత మండపం, ముక్తి మంటపం, సభా మంటపం. అమ్మవారు ఎవరితో సంబంధం లేకుండా తాను ఒక్కతే ఉండేటప్పుడు నివసించడానికి, తాను ఏకాంతంగా ఉండడానికి, ఒక్కతే ఉండడానికి, ఇంకెవరిని పిలవకుండా ఆలోచన చేయడానికి ఆవిడ ఒక మంటపం నిర్మించుకున్నది. మంటపం అంటే ఒక పెద్ద భవనం. అది ఎంత వైశాల్యం ఉన్నదో ఎవరు వర్ణించలేరు. అక్కడికి తల్లి తప్ప ఎవరూ ఉండరు. దానికి ఏకాంత మంటపం అని పేరు. మనలాంటి అంటే మీలాంటి పుణ్యాత్ములు శ్రద్ధతో అమ్మవారి చరిత్ర విని లోకశ్రేయస్సు కోసం దాన ధర్మాలు చేస్తే అటువంటి వాళ్ళకి మోక్షం ఇవ్వడానికి ఓ మంటపం ఏర్పాటు చేసింది. దానికి ముక్తి మంటపము అని పేరు. ఇంకా మూడవది శృంగార మండపం. అలంకారం చేసుకునే మండపం. అమ్మ అలంకారం చేసుకుని భక్తుల కోసం దర్శనమిస్తుంది. భక్తులకు దర్శనమిచ్చేటప్పుడు అమ్మ తనను తాను అలంకరించుకుంటుంది. ఆవిడ అలంకరించుకుని మనకి దర్శనమిస్తే మనకి సర్వాలంకారాలు వస్తాయి. అలంకారం అంటే కేవలం నగల కాస్తమా? జ్ఞానం, విజ్ఞానం, విద్యలు, ఆనందాలు, ఈ భవనాలు, భోగాలు, భాగ్యాలు, పురాణాదులను వినడం, ఇవన్నీ శృంగారాల్లోకి వస్తాయి. ఇవన్నీ ప్రజలకు ఇచ్చే ముందు అమ్మ శృంగార మంటపంలోకి వెళ్ళి అలంకరించుకుని వస్తుంది. శృంగార మంటపం నుంచి వచ్చి మనకి దర్శనమిచ్చిందంటే ఇక ఆ క్షణం నుంచి అమ్మ అనుగ్రహం వల్ల మనకి సకల విద్యలు వస్తాయి. ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలుస్తుంది. భోగాలు లభిస్తాయి. ఇహం పరం రెండు వస్తాయి. అది మూడవ మంటపం. ఇక నాలుగవది సభామంటపం. ఈ సభామంటపంలో కూర్చుని తన పరివారాన్ని కూర్చోబెట్టి ఎవరైనా భక్తులు ఎంతో తపస్సు చేసో, దానాలు చేసో, ధర్మాలు చేసో, పురాణాలు వినో ఆ లోకానికి వస్తే వారిని కూడా సభామండపంలో కూర్చోబెట్టి వాళ్ళకి అమ్మ సందేశాలు ఇస్తూ ఉంటుంది. ఈ సభామండపంలో అప్పుడప్పుడు సరస్వతి వచ్చి పాటలు పాడుతూ ఉంటుంది. అమ్మవారు ఒకసారి సభ తీర్చింది. అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నది. సభామండపంలో ఎక్కడెక్కడి వారు వచ్చి కూర్చున్నారు. ఆ సమయంలో గాన కచేరీ చేయడానికి, పాటలు పాడటానికి సరస్వతిని పిలిచారు. సరస్వతి వచ్చింది. చక్కగా వీణ తీసుకుని అమ్మవారి చేతిలో కచ్చెపి అని ఒక వీణ ఉంటుంది సరస్వతి చేతిలో. ఆ కచ్చెపి అనే వీణ చేతిలోకి తీసుకుని వాయిస్తూ మృదుమధురంగా సరస్వతి ఒక గంటసేపు పాటలు పాడింది. గంటసేపు పాట పాడినంతసేపు జనం విని మణిద్వీపంలో ఉన్న సభామండపంలో కూర్చుని ఉన్న శ్రోతలంతా విని విని పరవశించిపోయారు. అసలు చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయారు. అంటే సరస్వతి యొక్క గానం ఎలా ఉందో ఆలోచించండి. ఒక్కొక్కప్పుడు పురాణంలో లీనమైపోయినప్పుడు చప్పట్లు కొట్టాలనేది కూడా మర్చిపోతారన్నమాట. అంత మధురంగా ఉందన్నమాట ఆ గానం. ఇలా అమ్మ సరస్వతి పాట పాడిన తర్వాత ఎక్కడి వారు అక్కడ అలా నిశ్చేష్టులు ఆ గానం విని కదలకుండా ఉన్న సమయంలో జగన్మాత లలితా పరాభట్టారిక తన మృదువైన కంఠమెత్తి, సరస్వతి నీ గానం చాలా బాగున్నది, నీవు పాడిన పాటలన్నీ మనోహరంగా ఉన్నాయి, నా చెవులతో విని పులకించిపోయాను, అబ్బా ఎంత బాగుందో నీ పాట అన్నదట. వెంటనే సరస్వతి ఇంకా ఈరోజు నుంచి నేను కచ్చేరీలు చేయను, పాటలు పాడను అంది.